వచ్చినప్పుడు అక్కడ ఒక లోకల్ మ్యాగజైన్ ఎడిటర్ ఆయన కలుసుకోవటానికి వచ్చాడు. కలుసుకోవటానికి వచ్చి అతను ప్రశ్నలు వేశాడు స్వామీజీని వేశాడు వివేకానంద. ఈ ఉద్దేశం ఏంటి, అసలు మీరంతా ఏం చేయబోతున్నారు, మీరు వెళ్ళారు వచ్చారు, ఎందుకు వెళ్ళారు ఎందుకు వచ్చారు, అసలు మీరు ఏం సాధించదలుచుకున్నారు దానివల్ల అంటే. వివేకానంద చెప్పిన మాటను మనం చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దాని పరిసమాప్తి 2.5 సంవత్సరాలలో జరగబోతుంది. ఆల్మోస్ట్ ఇయర్ వైజ్ చూస్తే ఇది శత జయంతి ఉత్సవాలు అనుకోవచ్చు. ఆయన ఇంటర్వ్యూ 1897లో ఇచ్చాడు, ఇది 1997 నెల కూడా అదే మన నెల అలా తెలియదు. ఇంచేత ఆ వివేకానంద చెప్పింది ఏంటంటే, నిజంగా కనుక మన మీద భారతీయ జాతి మీద విదేశీయులు యాంత్రిక శక్తితో యుద్ధం ప్రకటిస్తే ఖచ్చితంగా మనం ఓడిపోతాం. ఇప్పటికీ అంతే మన పరిస్థితి, 1897లోనే కాదు ఇప్పుడు అంతే. వాళ్ళు ఎవరైనా ఓ అమెరికా కానీ, ఓ రష్యా కానీ, ఓ ఇంగ్లాండ్ కానీ, ఓ ఫ్రాన్స్ కానీ, ఆఖరికి ఓ చైనా కానీ మన మీద నిజంగా యుద్ధం ప్రకటించేసి మనల్ని వశం చేసుకోవాలి అనుకుంటే చాలా సులభం. 2 రోజులు యుద్ధం చేయకపోతే 1 రోజు యుద్ధం చాలు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆత్మజ్ఞానం ఉందే, ఇది కనుక మనం వాళ్ళకి అందిస్తే వాళ్ళు మనకి దాసాలు దాసులు అయిపోతారు. ఇంకా మనం ఏం చేయకుండా వాళ్ళే మనకి పొందిపోతారు ఏమి చేయకుండా. కానీ ఈ ఆత్మజ్ఞానం అని చెప్పుకుంటున్నాం కదా, దాని గురించి మనకు అవగాహన ఏం లేదు. ఆత్మజ్ఞానం గురించి మనకు తెలిసింది ఏంటి అంటే, ఆత్మజ్ఞానం గురించి ఒక కొబ్బరికాయ కొట్టడం, ఓ ఆరుకు ఇవ్వడం, ఓ స్తోత్రం చదివేసుకోవటం. ఈ ఆత్మజ్ఞానం వాళ్ళకి చెప్తే వాళ్ళు నవ్వుతారు. ఈ ఆత్మజ్ఞానం వల్ల విదేశీయుల్ని కానీ ఇతరుల్ని కానీ మనము వశం చేసుకునే, వశం చేసుకోలేము అంటే అతి ఉచ్చతర జ్ఞానానికి లొంగిపోతాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరకో ఇంజనీర్ దగ్గరకో వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం మనం ఎంత గొప్పవాళ్ళం అయినా, వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, వాళ్ళకి కాస్త కడుపులో నొప్పి ఏదో వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు పడుకో అంటాడు. ఏం చేస్తాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నూనె ముసో పడుకుంటాడు, కోసేస్తాను అంటాడు. ఏం చేస్తాడు వాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయే, కానీ చేయగలిగింది ఏం లేదు. డాక్టర్ ముందు వాడు లొంగిపోవలసిందే కదా. అంటే దేని ముందు లొంగుతున్నాం మనం, జ్ఞానం ముందు లొంగుతున్నాం, జీవితాకి ముందు లొంగుతున్నాం. ఇల్లు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఏ విధంగా కట్టుకుంటే మనకి ఎక్కువ వసతిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. మేము ఎంత గొప్పవాడు అయితే ఏం లాభం, ఎంత కోటీశ్వరుడు అయితే ఏం లాభం, ఆర్కిటెక్ట్ చెప్పినట్టు వినాల్సిందే కదా. అది వివేకానంద చెప్పింది. భారతదేశం దగ్గర ఓ అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉంది, ఆత్మవిజ్ఞానం. ఆ ఆత్మవిజ్ఞానం ఎవరి దగ్గర ఉంది? పండితుల దగ్గరే లేదు. కబీర్దాస్ పండితుడు కాదు. మసి కాగద్ హాత్ లవ్యనహి అని అతని గురించి చెప్తారు. అంటే అసలు అతను కాగితం తెలియని జీవితంలో ముట్టుకుని అడగడది. రామకృష్ణ పరమహంస కూడా అంతే. వేరుగుద్ర గాళ్ళే వీళ్ళందరూ. వీళ్ళందరూ పెద్ద చదువుకున్న వాళ్ళేం కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని మీరు పొందటానికి పాండిత్యమే అడ్డు తగులుతుందేమో అని అనిపిస్తుంది నాకు చాలాసార్లు. మన తెలివితేటలే మనకి అడ్డు తగులుతాయని. రైదాస్ చెప్పులు కుట్టేవాడు, చెప్పులు కుడుతూనే ఉన్నాడు. కానీ ఆ దేశపు రాజు వాళ్ళు వచ్చి అతని దగ్గర కూర్చుని మీరాపై చదువుకున్నది ఏం కాదు, పూర్వకాలంలో ఆడవాళ్ళు ఏం చదువుకునేవారు. అందులో ఆవిడ రాజపూత ఘరానానికి సంబంధించినటువంటి యువతి. అసలు బయటకు రావడానికి శక్తి లేదు ఇంటిలోంచి పరద. ఆవిడకి కృష్ణుడు మందిరం కావాలి అంటే ఆమె భర్త కోర్టులోనే కట్టించాడు, అక్కడే చేసుకోవాల్సిందే తప్ప ఆవిడ బయటికి రావడానికి ఇంకేది. రైదాస ఆమెకి గురువు తమాషాది చెప్పులు కుట్టేవాడు. చాలా మంది తెలుసుకో తెలియవలసింది తమాషాది. ఏది చదువురానటువంటి రైదాస, ఏది చదవనటువంటి మీరాబాయికి గురువు. వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం. 1000 సంవత్సరాలైనా 1200 సంవత్సరాలైనా ఈ మధ్యలో వచ్చినటువంటి మహామహారాజులు ఉన్నారు. మీరాబాయి భర్త పేరు ఏదో నానా ఆవిడికి తెలియదు. ఆయన భర్త పేరు కూడా ఇంకా మనకి ఏం తెలుసు అంటే మీరాబాయి భర్త. రైదాస్ గురించి మనకి, రైదాస్ కొడుకు గురించి కానీ భార్య గురించి కానీ తెలియాలి అంటే వాళ్ళ పేర్లు మనకి తెలియదు. ఏం చెప్తాం? రైదాస్ కదా. ఈ ఆత్మజ్ఞానం ఎలాంటి ఆత్మజ్ఞానము అంటే, బీర్బల్ని ఒకసారి పిచ్చి అక్బర్ అడుగుతాడు, మీరాబాయి భజన నాకు వినాలని ఉంది. ఆవిడ భజన చేస్తూ ఉంటే పారవశ్యంలో వేలాది మంది డ్యాన్స్ చేసేవాళ్ళ ఆవిడ భజనలో ఉన్నటువంటి ఆర్తి అది. దాన్ని బట్టి మీకు ఒక అపోహ వస్తుంది, ఆవిడ చాలా బాగా పాడేదేమో. అతగతేం కాదు ఆవిడ. ఆవిడకంటే బాగా లతా మంగేష్కర్ పాడుతుంది, ఆవిడకంటే బాగా మనలో పిల్లలు చాలా బాగా పాడతారు. పాటే గొంతుకులో ఏం లేదు ఆవిడ దాంట్లో. గొప్ప ఏంటి అంటే ఆవిడది ఆర్తి భావన, ఆ భగవంతుడిని నేను చూడాలి అనేటువంటి ఆవేదన అందులో ఉంటుంది. ఆవిడ ఎంత గొప్పగా చేస్తుంది అని బీరబల్ నుంచి అక్బర్ అడిగేట. ఒక్కసారి ఆవిడని మన ఆస్థానానికి పిలిపించి ఆవిడ పాట వినాలి, ఇక్కడ పాడితే ఆర్తి రాదన్నట్ట. మీ ముందు పాడితే ఆర్తి రాదు, అసంహాడు భగవంతుడి కోసం భగవంతుడి ముందు పాడాల్సిందే తప్ప. నీకోసం నీ ముందు నువ్వు ఎలా చాలా అందంగా ఉంటుంది కదా ఎలా ఉంటుందో అని పాడితే వచ్చేది కాదు. తర్వాత ఎలా అంటే చేసేది అనేది మీరే ఆయన దగ్గరికి వెళ్ళాల్సింది. అక్బర్ ది గ్రేట్ అక్బర్ లాంటి ఎంపరర్, మంచి ఎంపరర్ అందులో. అలాంటి రారాజు మరి రాలేదు ఇంకా ఇప్పటికీ. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి అనేక ధార్మిక కార్యక్రమాలు బీజాలు దీని ఇలాంటి అని ఆధ్యాత్మిక శక్తుల గురించి చాలామంది తెలియదు. మదవెక్కిపోయి ఇచ్చెత్తిపోయినటువంటి ఏనుగు ఒకటి గజశాలలో ఒకరోజు పొద్దున్నే పెట్టేసుకుని ఆ మామిడి వాళ్ళ వాళ్ళు చెప్పేయటానికి ఆల్మోస్ట్ సంవత్సరం మామిడి వాళ్ళు ఆ ఏనుగు కాళ్ళ కింద గడిపోయారు. అక్బర్ పైన చూసి అలాంటివి ఎన్నో దివ్యశక్తులు ఉన్నాయి అక్బర్కి. మామూలు వ్యక్తి ఏం కాదు అతను. కానీ తమాషా ఏంటో తెలుసా, అక్బర్ కూడా చదవటం రాదు కదా. ఈ సర్వమత గ్రంథాలు కూడా ఇతరుల చేత చదివించుకుని దాని యొక్క జ్ఞానాన్ని చదివినవాడు పొందలేదు. కానీ అక్బర్ ఆ అక్బర్కి మీరాబాయి భజన వినాలనిపించిందంటే ఆ మీరాబాయి భజనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంతం చేసుకున్నాం. మీరు చెప్పుకొస్తున్నాను మామూలు కాదు అసలు ఆధ్యాత్మిక స్థితులు అతను ఉన్నతమైనటువంటి యోగ సాధన ఉండేటువంటి అతనికి మీరాబాయి భజన వినాలి అనిపిస్తే కూడా కుదరలేదు. ఆగ్రాలో ఉన్నటువంటి తన ఫోర్టీని వదిలేసి బృందావనంలో పక్కనే ఉన్నాయి ఆ ఊళ్ళన్నీ కూడా. ఆ బృందావనంలో ఈవిడ మీరాబాయి భజన చేస్తూ ఉంటే ఒక అర్ధరాత్రి పూట వచ్చి మామూలు మనిషిగా భజన విని ఆ భక్తి పారవిషయంలో పక్కన వచ్చాడు. వేషమంతా మార్చుకున్నాడు కానీ తన మెళ్ళలో ఉన్నటువంటి మాలని ముత్యాలహారం అదే ఎన్నీ తీసేస్తాడు, మర్చిపోయాడు తీయటం, అది ఇచ్చేస్తాడు. మామూలుగా అయితే మీరాబాయి ఏం స్వీకరించదు. గురువులకు కానీ దేవుళ్ళకి కానీ మనమేమో పెద్ద పెద్ద బోర్డు రాసుకుంటాను. నేను ఇందాక వస్తున్నప్పుడు అప్పుడు కూడా కొన్ని దేవాలయాలు చూస్తాను. వారి ధర్మము అని అంటున్నాను, భగవంతుడికి దానం చేశారు అంటే భగవంతుడు పుచ్చలేడు. ఇలా దానాలు కావాలైనా మన బుద్ధి ఎంత భ్రష్టత చెందుతుందో ఆలోచిద్దాం. అంచేత ఆవిడ ఏం పుచ్చుకోదు, కానీ ఈయన ఇచ్చాడు. అంతవరకు జరుగుంటే ఈ కథ చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. ఏమిటంటే చాలా జరుగుతుంది, దాని తర్వాత గందరగోళం జరిగింది. ఏం జరిగింది, వాళ్ళ మరిది వచ్చాడు నెక్స్ట్ డే. మరిదికి రాజ్యకాంక్ష చాలా ఎక్కువ. మా వదిన ఇలా తిరుగుతోంది, ఇలా డ్యాన్సులు చేస్తుంది, ఇలా భజనలు పాడుతుంది, ఇది ధర్మం కాదు, ఇది పద్ధతి కాదు అనుకుంటూ ఉండేవాడు. కానీ భర్త ఏం అనలేదు కనుక మరిది కూడా ఏం అనేవాడు కాదు. ఈ లోపల ఏం జరిగింది, ఆ ముత్యాల హారం చాలా ఖరీదైనటువంటి హారం, అందులో అక్బర్ మెడలో హారం. మీరు ఊహించుకోవచ్చు అది అందరి కళ్ళు దాని మీద ఉండండి, అందరూ గుర్తించేయగలరు. రాజుగారు క్రిమినల్ పేపర్లు వచ్చేస్తుంది కదా, ఇవాళ రాజుగారికి క్రిమినల్ పేపర్లు లేదా ఇందిరాగాంధీకి వాళ్ళకి జ్వరాలు ఇస్తే రాస్తూ ఉంటారు. 104 టెంపరేచర్ ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ గురించి పేపర్ పడదు. అలాగా ఈ అక్బర్ యొక్క స్పెషల్ ముత్యాల హారం అందరూ గుర్తించగలరు. ముత్యాల హారం అని కూడా తెలియదు తెలిసింది ఏంటంటే ఆవ విభోరుడు ప్రతిస్పందన చేశారు. ఆ ప్రతిస్పందన ఎలా అయితే వచ్చు, చందవేసి చేయొచ్చు, డ్యాన్స్ చేసి చేయొచ్చు. ఆధ్యాత్మిక శక్తి యొక్క బ్రహ్మ ఏంటి అంటే మనసులో విపరీతమైనటువంటి కుడి పెట్టి ఉన్నా ఒక వ్యక్తిని చంపేద్దాం అనుకున్నా కూడా ఆ వ్యక్తిని వాడు చంపలేడు. ఆధ్యాత్మిక శక్తి అంటే శుద్ధి సాయి జీవించినట్టున కూడా వస్తుంది కదా, ఒకళ్ళే వాడు పుట్టబోతుంది శుద్ధి సాయి చూస్తారంటే ఏ ఒక్క కోపం. మన సినిమాలో ఉంటే వాడు మెరుపులు చిలుగులు చూపిస్తాడు, కానీ అప్పుడు మెరుపులు చిలుగులు ఏ వచ్చిన శుద్ధి సాయి బాబా ప్రేమ వచ్చింటుంది, అమితమైనటువంటి ప్రేమ వచ్చింటుంది. అదే ఆధ్యాత్మిక శక్తికి ఇంకొక తెలుగు అది. చాలా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక శక్తి అంటూ ఏదైనా ప్రపంచంలో ఉంటే ఆధ్యాత్మిక శక్తి అని పేరు చెప్తే మీరు గందరగోళం పడుతున్నారు. ఏం లేదు, ఆధ్యాత్మిక శక్తి అంటే ప్రేమే. గాడ్ ఈజ్ లవ్ అంతా ఉంటే, కానీ ఆధ్యాత్మిక శక్తి అంటే ప్రేమే అని మనకు తెలియదు. ప్రేమ ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో మీరు ఏం చేయలేరు, మన పిల్లవాడిని మనం కొట్టగా. నాకు చాలా బాగా గుర్తు, మా తమ్ముడు కూతురు టేపుడికి వెళ్ళాలి సార్ పిల్లవాడిస్తుంది, అంటే పడేసిన సరే బాగానే ఉంది, పడేస్తే అయ్యో అనుకుందాం, పడేసరికి ఇంకో ప్రయత్నించి పాడేది ఆ మాసే కదా. అదే ఇంకో పిల్లలు పడేసరికే తెలిసేది ఏంటి తేడా, మన పిల్లవాడు ఏం తేడా చేసేది. కానీ ఎదురుంటి పిల్లవాడు మన ఇంటికి వచ్చి ఏదైనా కాసిన తీసుకుంటే మాత్రం ఎంత మనస్సు ఆవేదన చెందిపోతుందో, ప్రేమరాహిత్యం. ఇచ్చేత ఈ మొత్తము ఆధ్యాత్మిక శక్తి యొక్క కేంద్రము ప్రేమ. ఈ ప్రేమను మనం డైరెక్ట్గా పొందవచ్చు సృష్టిలో నిరంతరము. ఒక అద్భుతమైనటువంటి కేంద్రము ప్రేమామృతాన్ని వర్షిస్తూ ఉన్నది. రాత్రి అనగా పొగలనక నిరంతరము మనల్ని క్రోధి చేస్తూ పోషిస్తూ ఉన్నది, దాన్ని సూర్యుడు అంటాం. ఆ సూర్యుడే లేకపోతే మనకి జీవనమే లేదు. మనం దాన్ని పూజించామా లేదా, మనం గుర్తించామా లేదా. చాలామంది ఇళ్లలో నేను ఇంటి పెడతాను, నిన్ననే కదా కూరగాయలు అంత కష్టపడి నేను తీసుకొచ్చాను మార్కెట్ నుంచి, అప్పుడే అయిపోయా. చిన్నవాళ్ళు వాళ్ళే ఇంట్లో వాళ్ళే తింటారు పెట్టాడు, అప్పుడే అయిపోయా. కానీ సూర్యుడు ఆ కిరణాలు నిరంతరం ప్రసరింపజేస్తూ కూడా ఒక్కసారి కూడా మీరు నా గురించి ఆలోచించారా, ఒక్కసారి కూడా నా పుట్టలు ఏమైనా పెట్టుకున్నారా, నన్ను పూజించారా అని అడగడు. అసలు చెప్పడు కూడా మీకు వచ్చి నా వల్ల మీరు బతుకున్నారా అని సరే. ఇంకేత ప్రేమతత్వం యొక్క ఏదైనా ఒక అద్భుతమైనటువంటి కేంద్ర బిందువుని మీరు డైరెక్ట్గా భౌతికంగా చూడాలి అంటే సూర్యుడే. అందుకే సూర్యుడిలాగా వెలుగుతున్నాడు, సూర్యుడు లాంటి వాడు. ఈ ఉదాహరణ అంతా ఏంటంటే వాడు జీవితానికి కేంద్ర బిందువు. అలాంటి సూర్య విజ్ఞానాన్ని, అలాంటి సూర్యుడి యొక్క శక్తిని శక్తిసారి ఉపయోగించుకున్నాడు ఒక ఇటుక రూపంలో. సూర్యుడి యొక్క శక్తి ఇటుక రూపంలో ఇవ్వటం అనేది వేదాల యొక్క భాష. పౌర్ణమాస ఎష్టి యజ్ఞం అంటే ఈ పౌర్ణమాసి అమావాస్యకు ఇష్టి చేయను, ఇష్టి అంటే ఇటుక ముక్క. ఇటుకలకి సూర్యుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలా దగ్గర సంబంధం ఉంది అది అన్నది మనం ప్రస్తుతం ఆలోచించక్కర్లేదు. కానీ మనకి బాహ్య జగత్తులో కనిపిస్తున్నటువంటి ప్రేమ సాగరుడైనటువంటి మన జీవితానికి ఆధారమైనటువంటి ఆ సూర్యుడు ఒక ఇటుక ముక్కని సంకేతంగా తీసుకుని తన గురువు దగ్గర ఆ సాధన విధానాలను అర్థం చేసుకుని మొత్తం శివుడి సాయి తన కార్యక్రమాన్ని కొనసాగించాడు. చాలా మంది తెలియదు అసలు శివుడి సాయి చేసినటువంటి కార్యక్రమం ఎలాంటిదో. మనకి ఏమర్థం అవుతుందంటే ఒక గుడి కట్టేసుకుందాం, మనం గుడి కట్టిపోయే అయిపోయింది. సూర్యుడు ఎందుకు వచ్చాడు అంటే మనకు వ్యతిరేకం వస్తున్నది వేరే విషయం, కానీ ఫలానా ఎక్స్వైజెడ్ అనే వ్యక్తికి గెలుతులు కావాలి అని సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఉదయించాడు కనుక మనకు వెలుతురుస్తుంది అని కాస్త అర్థం చేసుకోండి. కానీ ఇదంతా ఆధ్యాత్మిక విజ్ఞానము వల్ల రాబోయే రోజులలో యాంత్రిక శక్తి చాలా అధికముగా కలిగినటువంటి దేశాలు భారతదేశానికి లొంగిపోతాయి అని వివేకానంద చెప్పినటువంటి మాటల ఆధారంగా చెప్పుకొస్తున్నాను. ఇది ఆ కంటిన్యూషన్ మర్చిపోతే మనం రేపు నవరాత్రిలో చేసేటువంటి కార్యక్రమాల యొక్క భావం మీకు అర్థం కాదు. ఏదో కార్యక్రమం అనుకుంటున్నాను మీరు, ఏదో కార్యక్రమం కాదు, 100 సంవత్సరాల కిందట వివేకానంద నాటినటువంటి కార్యక్రమానికి దాన్ని కొనసాగిస్తున్నాం మనం. అంచేత ఆ గురువు నుంచి శిష్యుడికి వచ్చేటటువంటి ఆ సూర్య విజ్ఞానాన్ని ఒక సూర్యుడే ఉన్నాడు కనుక ఒకే ఇటుకని తీసుకుని శక్తి సాయిబాబా ఉపయోగించుకుంటే మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఆ సూర్యుడు 12 రాశుల్లో తిరుగుతూ ఉంటాడు. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల్లో తిరుగుతూ ఉంటాడు. తిరగానే మళ్ళా మేషరాశికి వస్తూ ఉంటాడు. దాన్ని ఉగాది అంటూ ఉంటాం మనం. రేపు రాబోయే ఉగాది అలాంటిది. అంచేత ఈ సంవత్సరంలో 12 రాశులు తిరిగి సూర్యుడు మళ్ళా తిరిగి తన మొదలెట్టి చోటకి వస్తున్నాడు కనుక ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక్కొక్క ఇటుకని ఆ ప్రవర్తనకి ఆధారంగా తీసుకుని గురు సత్తా మిమ్మల్ని సిద్ధి సాయిబాబా కంటే 12 రెట్లు అధిక శక్తివంతంగా ఎదగమ్మని కోరుతుంది. గురువు అనుకుంటాడు వాడు రాష్ట్రంలో పిల్లలందరూ పాస్ అయిపోవాలి. ఇంకా సంవత్సరం కావు ఫిజికల్ కెమిస్ట్రీ పేపర్లో అందరూ పాస్ అయిపోయారు. ఎవరికి 80% కంటే తక్కువ రాలేదు. చాలా ఆనందించాను. కరెక్టే, నేను ఫిజికల్ కెమిస్ట్రీ లెక్చర్ కనుక, కానీ నా పాఠాలు విని వాళ్ళు 80 మార్కులు తెచ్చుకోవాలి. ఎందుకంటే నా క్లాస్కి మాత్రమే వస్తారు, మిగతా వాళ్ళందరూ జై ట్యూషన్. కానీ ఏదైతేనే అందరూ పాస్ అయ్యారు అని నాకు ఆనందం వచ్చింది కదా. అదేవిధంగా ఏ గురువు శిష్యులైనా మీరు నేను పాఠం చెప్పినా, ఇంకోటి పాఠం చెప్పినా, ఎవరు పాఠం చెప్పినా, ఏ గురువు శిష్యులమైనా ఈ 12 ఇటుకల్ని ఉపయోగించుకోవడం నేర్చుకోండి. ఉత్తినే మీ ఇంటి దగ్గర పెట్టేసుకోకండి, పెట్టుకోకపోతే పెట్టుకోండి. ఏమి ఇటుక ముక్కలు అవుతాయి, అది సిద్ధి సాయి చేతిలో అది బ్రహ్మాస్త్రంగా మారింది. మిగతా వాళ్ళ చేతిలో ఏం లేదు, ఇటుక ముక్కలు అందరిళ్లలోనే ఉన్నాయి కదా. కానీ ఆ సిద్ధి సాయి చేతిలో మారిన ఇటుక ముక్క యొక్క శక్తి మీకు రావాలి అంటే ఎన్ని ప్రమాదాలు వచ్చి ఉన్నాయో మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించు. శివది సాయి ఒకసారి బయట కూర్చొని ఉన్నాడు ద్వారకామాయ బయట. ద్వారకామాయ అంటే తెలుసు కదా, ఆయన ఉండేటటువంటి కూలిపోయినటువంటి మసీదు. పెద్ద అందంగా ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఆయన గుడి చాలా అందంగా ఉంటుంది, కానీ పాపం ఆయన ఉన్నప్పుడు ఆయనకి కూలిపోయిన గొడవలే కదా. మేకలు తోలుకుంటూ ఒకడు వెళ్ళిపోతున్నాడు. మేకలు తోలుకుంటూ ఒకడు వెళ్ళిపోతే అందులో 2 మేకలు కొంటాడు 32 రూపాయలు ఇచ్చి. సాయిబాబా ఎలాంటి వాడు, సర్వజ్ఞుడు. సాయిబాబా ఎలాంటి వాడు, చాలా గొప్పవాడు అని అంటున్నటువంటి సూర్యుడే ఆ సాయిబాబాని పట్టుకుని పీడించారు. ఇంకేమీ తెలియదు, 32 రూపాయలు ఇచ్చి 2 మేకలు కొట్టారు. అప్పుడు చాలా చౌకర్ అవుతుంది కదా, 32 రూపాయలు ఇచ్చి మేకలు కొట్టారు, అందులో మీకు అసలు ఏది తెలీదు అని మీరు ఎంత విసిగించి ఉంటారో ఊహించుకోండి. ఎవరు బయటవాడు కాదు పరిస్థితులు. సాయిబాబా ఎవరు వాళ్ళకి ఆయన దగ్గర నుంచి లాభం పొందుతున్నటువంటి వాళ్ళే కదా, ఆయన శక్తిని అనుభవించిన వాళ్ళే కదా. వాళ్ళు ఆయనకి చెప్పింది, బాబు నాకు తెలుసయ్యా కొన్ని కారణాల వల్ల నేను కొన్నాను అన్నాడు. అప్పటికి మోసపోయాడు, నీళ్ళు ఇచ్చేయాలి. చివరికి పాపం ఆయన 2 మేకల్ని కష్టపడుపు నిండా ఆహారం పెట్టి పంపించేస్తాడు. ఎవరు పోతున్నాడు, మరో డబ్బు తీసేసుకున్నారో శిష్యులు ఏం చేశారో మనకు తెలియదు కదా. దాన్ని వండి తినేసి కూడా తినేసి వెళ్ళచ్చు. శిష్యులు ఏమైనా చేసేయచ్చు. గురువుడు చెప్తాడు నాతో పాటే గురువు దగ్గర సాధన చేశారు కింద జన్మలో అంటే వాడు వెళ్తూ ఉంటే వాళ్ళ ఆవేదన చూశాను కదా ఈయన సిద్ధి సాయిబాబాగా మారాడు ఆ గురు శిష్యులే ఒక జన్మే అంతరం అది మీకు అర్థమయ్యేటట్టు చూసుకోండి మీరు పన్నెండింటిగా పెట్టుకుంటారు ఆ బరువు మోస్తారు మహిళలు నాకు తెలియదు కానీ మీరు చేయబోతున్న దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే అయినా చేస్తారేమో అని ఆశ ఒకే గురువు శిష్యులు అవ్వచ్చు దానికే ఉంది అందరూ పన్నెండింటిగా పెట్టుకోవచ్చు దానికే ఉంది కానీ మీరు మేకలుగా మారుతారు సిద్ధి సాయిలుగా మారుతారు మీ ఆచరణ మీద ఉంటుంది మీ భావం మీద ఉంటుంది మీరు ఎలా మారుతారో ఆత్మజ్ఞానం అని చెప్పుకున్నానే ఏ ఆత్మజ్ఞానాన్ని వచ్చి ఇప్పుడు సిద్ధి సాయిబాబా కాళ్ళ మీద ఎంతమంది పట్టాలని ఆయన చచ్చిపోయిన పడుతున్నారు ఆయన సమాధి మీద పడుతున్నారు ఏముంది అక్కడ ఆత్మజ్ఞానం ఉంది ఆధ్యాత్మిక శక్తి ఉంది ఆ ఆధ్యాత్మిక శక్తి పెంపొందించాలి అని ఆ వివేకానంద కోరిక అదయ్యా నేను చేస్తున్నాను నా కోరిక అది అని ఆ ఇంటర్వ్యూలో చెప్తాడు ఆ ఎడిటర్కి మనం అది చేయబోతున్నాం కానీ చేశాక మనం ఏమవుతామని మేకలవుతాయేమో తర్వాత జన్మలో సిద్ధి సాయితో పాటు ఆయన గురువు శిష్యులే వాళ్ళు మేకలే కాదు కప్పలు పాములు కూడా అయ్యారు అదో తెలుసు కదా అందుకని గురు చరిత్ర చదవమని చదివితే మీకు తెలుస్తుందేమో గురువు దగ్గరగా ఉంటే ఏమైనా అయిపోరు ఏమి ఎవరు గురువు దగ్గరగా ఉంటే ఇంకా ప్రమాదం ఏమో కూడా ఎందుకంటే గురువు తుమ్మాడు కదా గురువు దగ్గర కదా మీరే గురువు గురువు కూడా తుమ్ముతాడు కదా అనే ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు దూరంగా ఉంటేనే మంచిదేమో గురువుకి అంచేత ఇది మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి చెప్తున్నటువంటి విషయాలు ఈ ఆధ్యాత్మిక శక్తి ఖచ్చితంగా మీరు ఈ నవరాత్రి నుంచి చాలా ఎక్కువ పొందవచ్చు కానీ ఆధ్యాత్మిక శక్తి పొందాలి అంటే మీ కోరికలు తీర్చుకోవడానికి ఆధ్యాత్మిక శక్తి పొందుతాము అంటే పనికిరాని మేకలు అవి అవుతాం అంటే కప్పలు ఇవి అవుతాం మీ కోరికలు తీర్చుకోవడానికి కాదు భగవంతుడు చేతిలో పనిముట్టుగా మారింది అంత శక్తివంతుడైనటువంటి సిద్ధి సాయి ఏమనేవాడు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా వచ్చాడు అంటే అందించేసేవాడు కానీ కొంతకేమి ఇచ్చేవాడు కాదు ఎంతో ఆస్తితో అడిగేవాడు వాడు నేనేం చేస్తాను అప్పటికీ ఒప్పుకోవటం లేదండి తను ఇష్టం వచ్చినట్టు ఏం చేసేవాడు కాదు ఆధ్యాత్మిక శక్తిని మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు అంటేనే మేకలు కుక్కలు అవుతారు మీకోసం ఏం జరగదు కానీ తమాషా ఏంటి అంటే ఆధ్యాత్మిక శక్తి ఉన్న చోట అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు సహజంగానే వస్తాయి సహజంగా వచ్చింది స్వీకరించండి కానీ మీకోసమే కావాలని అనుకుంటే రాదు అది అని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ ప్రేమతత్వాన్ని ఆ ఆధ్యాత్మిక శక్తి మీలో పెంపొందింపబడాలి అంటే మీరు కరిగిపోవాలి మీరు అంటూ ఉండకూడదు సాయి లేడు అక్కడ సాయి యొక్క గురువే ఉన్నాడు ఏ గురువు లేడు అక్కడ గురు సత్తానే ఉంది గురు పరంపర మనం చెప్పుకుంటూ ఉంటాం ఒక గురువు తర్వాత ఒక గురువు తర్వాత గురువు గురువు నుంచి శిష్యుడు శిష్యుడు నుంచి శిష్యుడు అంటే ఈ శిష్యుడు ఆ గురువు వేరేమి కాదు శిష్యుడు ఉండడు అక్కడ ఉండేది గురువే అనంతంగా ఉండేటువంటి ఆ గురు సాంప్రదాయం ఆ గురువే మళ్ళా తిరిగి జీవిస్తూ ఉంటాడు మిగతా వాళ్ళకి వస్తుంది మీరు అలా జీవించేటటువంటి అలవాటు చేసుకోండి లొంగిపోండి మీరు ఆ గురువుకి అంత అద్భుతమైనటువంటి గురువుకి లొంగిపోవడానికి ఏంటిదా మీకు బాధ ఆ చిన్న ప్రయత్నం చేయ మీరు ఏది చేయకుండా చాలా మంది అడుగుతారు ఏం సాధన చేయాలన్నా సరే అసలు సాధన చేయటమే అంటారు కానీ సాధన ఎందుకు చేస్తున్నావు అంటే అలా అయినా ఉంటారు మనసు ఎందుకు కదా అలా లొంగిపోయింది ఏం చేయాలి అని చేస్తాను రాబోతే ఇక్కడ వచ్చి నేను కథను నిజంగా పీష్కించి కూర్చుంది పీష్కించి కూర్చోవాలి కదా కాస్త వర్షం పడుతుందేమో మాస్టర్ కాసేపు ఆగి కిందకి వెళ్ళిపోతాం అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది మనకి ఏం నమ్ముతాం వర్షం తర్వాత లేదు మీరు ఆ పని చేయదలుచుకుంటేనే ఈ కార్యక్రమాల యొక్క లాభం లక్ష్యం అది ఉద్దేశం అది ఈ ఉద్దేశానికి మొట్టమొదటి నేను చెప్పింది అర్థమైంది కదా ఆత్మజ్ఞానము సంపాదించుకోవాల్సినటువంటి వ్యక్తులు ఆత్మజ్ఞానము ఉన్నటువంటి వ్యక్తులు సమూహము కనుక భారతదేశంలో ఏర్పడితే భారతదేశం వైపు కన్నెత్తి చూడటమే కాదు భారతదేశం యొక్క పాదాలకి ప్రణమిల్లుతారు విదేశీయులు అదే వివేకానంద యొక్క ప్లాన్ భారత జాతి యొక్క గొప్పతనము కూడా అదృష్టము కూడా అదే కానీ ఆ అదృష్టంగా పాలు పంచుకోవడానికి అప్పుడు స్వాతంత్ర సంగ్రామంలో చాలామంది ఎలాగ పాలు పంచుకున్నారు మనం కూడా అలాగే పాలు పంచుకోవాలి అప్పుడు స్వాతంత్ర సంగ్రామంలో ఎంతమంది ఏ విధమైనటువంటి త్యాగాలు చేశారో మనం కూడా త్యాగాలు చేయాలి
అది మనం అర్థం చేసుకోవాల్సిందే. కానీ ఆత్మజ్ఞానం పొందటానికి మనకు ఉండవలసిన అర్హత ఏమిటి? నేనేం చదువుకోలేదే, నాకు ఉండే సంస్కృత జ్ఞానం లేదే, అవసరం లేదు. అదే నేను చెప్తూ వస్తున్నాను. మీరాబాయికి సంస్కృతం రాదు, రైతాసికి సంస్కృతం రాదు, కబీర్దాసికి సంస్కృతం రాదు, బుద్ధుడికి సంస్కృతం రాదు, బుద్ధుడికి కూడా సంస్కృతం రాదు, పాలి భాషలో చెప్పాడంతా కూడా. అర్థమైంది కదా? ఇంకా మీరు మీలో ఉన్నటువంటి ఆ దివ్యశక్తిని, ఏ దివ్యశక్తికి అయితే అందరూ లొంగిపోతున్నారో ఆ దివ్యశక్తికి, మీలో కూడా ఆ దివ్యశక్తిని దింపుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ దివ్యశక్తిని దింపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకో అనుమానం వస్తుంది. పాండిత్యం అయితే సరే అవసరం లేదన్నారు, చదువు అవసరం లేదన్నారు, వయస్సు, మేము పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం, అదే అవసరం లేదు. తన 42 ఏట వరకు సివివి గారికి అసలు ఏమీ తెలియదు. ఆయన సింపుల్ కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్టర్. కాంట్రాక్టర్కి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి ఆ కాలంలో. తెలుసు కదా కాంట్రాక్టర్కి ఎన్ని పనులు ఉంటాయో, ఎన్ని అవసరాలు ఉంటాయో, ఆ అవసరాలు తీర్చుకోవడానికి ఎన్ని వేషాలు వేయాలో అన్నీ ఉండేవాడిని. అది మీరు అర్థం చే, ఆ 42 ఏడు తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల థియోసాఫికల్ సొసైటీ సంబంధంలోకి వచ్చాడు. ఆ పుస్తకాలు చదివాడు. బ్లాడెట్స్కితో పాటు ఒక 2 గంటలు ధ్యాన స్థితిలో కూర్చున్నాడు. అయిపోయింది లారీ మహాశయ, అతి సింపుల్ బెంగాలీ బ్రాహ్మణ్, కలకత్తాలో ఉద్యోగం అది ఏమీ దొరక్కపోతే కాశీకి వలస వచ్చేసాడు. కాశీలో కూడా అతనికి తినడానికి ఏముండేది కాదు పాప, ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉండేవాడు. ఉద్యోగం చేస్తున్న మిలిటరీలో క్లర్క్గా, స్టోర్ కీపర్గా, తినడానికి ఏముండేది కాదు పాప. ఆయన మామూలుగా జీవించేవాడు అంటే, కొన్ని పరిస్థితుల్లో ఆయనకి హిమాలయాలలో రాణిఖేత్ అనేటువంటి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు ఆయనకి 46 45 ఏళ్ళు. అంతవరకు మామూలుగా జీవించాడు, భగవద్భక్తి ఉండేది మనకి, మనం భగవద్భక్తులేగా. సమర్పణ చేసుకున్న తర్వాత మీరు మారలేదు అంటే సమర్పణ చేసుకోలేదని అర్థం. చాలా జాగ్రత్తగా అందులో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేస్తుంది. మీరు గురువుకి సమర్పణ చేసుకున్నారు, సమర్పణ చేసుకుంటున్నప్పుడు ఏం చెప్తావు నువ్వు? ఏ స్థితిలో ఉంచినా మనోవాక్ కార్యకర్తల నీ శ్వాస నా శ్వాస, నీ ఊపిరి నా ఊపిరి, నీ కోరితే నా కోరిక. తర్వాత నేను చెప్తున్నావు ఇలా ఉండకూడదండి, నాకు ఇది కావాలి చెప్పకూడదు కదా. ద్రవిడు నాటకం ఒకటి ఇక్కడే మన రాక్షారామ దగ్గర ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటే, ఒక హరిజన బాలకుడు దాన్ని చూశాడు. 5 రోజులు 6 రోజులు చూశాడు. అక్కడ అలా పక్కకి వెళ్ళాడు. డ్రామా అయిపోయాక పడుతున్నాడు. ఇంకేం చేయలేదు, 5 రోజులు కుర్రోడు చేయాలి, ఇంకేం చేయలేనా అనుకుంటున్నాడు. ఎంత సులభమో అని చూస్తుంది. కానీ అనంతమైనటువంటి శక్తి నీకు ఇవ్వటానికి వాడు రెడీగా ఉన్నా, నాకు ఇంతే శక్తి కావాలి అంటే 0 వాట్ బల్బు, 100 వాట్ బల్బు అవ్వదు అసంభవం. అంటే 0 వాట్ బల్బులో 100 వాట్ బల్బు కాంతి రావాలి అంటే రాదు. కానీ 0 వాట్ బల్బుని 100 వాట్ బల్బుని వెలిగించే శక్తి మాత్రం అవుతుంది. కరెంటే ఈ శక్తి ఇస్తుంది, ఆ శక్తి ఇస్తుంది. తేడా ఎక్కడ వచ్చింది? నీ కాలకాలం వస్తుంది. రెసిస్టెన్స్ అంటే ఆ తీగ లోపల ఎలక్ట్రిసిటీ బల్బు, ఆ తీగ ఎక్కువ అన్ని తాను కాల్చుకోగలిగితే శక్తి అవుతుందంటే వేరే ఎక్కువ అవుతుంది. కన్ని తాను ఎక్కువ కాల్చుకోగలిగితే ఎక్కువ కనిపిస్తుంది. కన్ని తాను తక్కువ కాల్చుకుంటే ఆ కాల్చుకోవటం అనే పదం వింటానే బాగా కాల్చుకోవటం అని అవుతుంది. అది మన ఆధ్యాత్మిక శక్తి మొత్తము కూడా ఈ ఒక్క శబ్దం మీద ఆధారపడింది. ఏం చేయాలి? సమర్పణ తీసుకుంటే సార్. అందుకే సాయి పత్రంలో వాళ్ళు మంత్రాలు చెప్పను, ఇది చెప్పను, ఏం చెప్పను, నాకు సమర్పణ కాదంటారు. ఎవరికి ఈ 5 4 అడుగులు ఎత్తున్న వాళ్ళు, 6 4 అడుగులు ఈ పుట్టతనం ఉన్నటువంటి వాళ్ళు, తిరిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళు, చాలా పెద్ద గందరగోళం వాళ్ళు మాత్రం తిరిగిపోయిన బట్టలు వేసుకోవాలి కానీ సరే పక్క బట్టలు వేసుకుంటారా? కానీ వీళ్ళకి మాత్రం పక్క బట్టలు కావాలి. సమాచారం వీళ్ళు శుభ్రంగా ఉండాలి, వాళ్ళు శుద్ధంగా ఉండగలరు. మనిషి యొక్క లోపల ఉన్నటువంటి ఆ గార్జియన్ చూడండి, అసహ్యంగా ఉంటుందో ఆలోచిస్తుంది. శ్రద్ధ సాయి సత్య సాయి వ్యాపారం నుంచి ఒకసారి డిస్కషన్ వచ్చింది. ఇంకా ఇంజనీరింగ్ కాలేజీ లెక్చర్ మేము సత్యసాయి బాబాని నమ్మండి, శ్రద్ధ సాయి బాబాని నమ్ముతాం. ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీ లెక్చర్ కదా,
ఖచ్చితంగా నువ్వు ఏదో చాలా పెద్ద ఫార్ములా ఏదో వేసుకుంటావు. మాస్టర్ విషయం ఆయన చిరిగిపోయిన కొట్టి వేసుకున్నాడు, విరిగిపోయిన తిరుముఖ మీద కూర్చున్నాడు. సత్సాయి శుద్ధి సాయి సత్సాయి బాబా చూడండి, ఖరీదైన దాంట్లో ఉంటాడు, పట్టుబట్టు తప్పాడు, శుద్ధి సాయి ఎదురైతే. కానీ మీకేమి ఇవ్వాలి, ఆయన అన్న వస్తువులు ఇచ్చేయాలి, ఆయన చెప్పిన పట్టు పెట్టుకోవాలి. అసలు ఏమైనా అర్థం ఉందా? మనం అడగటంలో కూడా అంటే మన మనస్సు ఎంత నీచంగా ఆలోచిస్తున్నప్పుడు అయినా కూడా చిరిగిపోయిన పట్టు పెట్టుకోవాలి. అంటే మన సిద్ధి సాయి చాలా అత్యున్నత స్థాయికి చెందాడండి. ఆయన గురువు చెప్పినట్టు చేసేదండి. ఆయన గురువు ఇచ్చిన ఇటుక విరిగిపోగాని ఆ ప్రాణంతో సమానంగా ఇటుకను భావించాడు కనుక చెప్పుకోవడానికి ఆయన కూడా అనంతని చాలా ఆనందించాడు. గురుభక్తి గమనించాడు, ఆయన వేసుకున్న బట్టలు గమనిస్తాం మనం, ఆయన చేస్తాను గమనిస్తాం. బాహ్య ప్రపంచము అది సమర్పణ కాదు, అర్థమవుతుందా? కానీ సమర్పణ చేసుకుంటే ఏమవుతుంది? మీరు అంతటి వాళ్ళు అవుతారు. భగవంతుడి యొక్క శక్తి ఏమేమి చేయగలదు అదంతా మీరు చేయగలుగుతారు. కానీ అదంతా చేయగలమని చెప్పి శక్తివంతులమని చెప్పి ఆ శక్తిని ప్రదర్శించండి కదా. మీరు ఎక్కువ గుర్తుంచుకున్నారు, డబ్బు ఉన్నవాడు ఎప్పుడైనా బయటకు వెళ్తే డబ్బు లేని వాడు నాకు పెట్టుకొస్తాడు. ప్రయాణం చేసుకుంటే నా పర్సులో 1000 రూపాయలు ఉన్నాయి, 2000 రూపాయలు ఉన్నాయని ఇలా పైకి చూపించుకుని మెళ్ళ వెళ్ళాడేసుకుంటే డబ్బు ఉన్నవాడు. డబ్బు లేనివాడు మాత్రం వరకున్న ఒక్క ఉంగరాన్నో దేన్నో మెళ్ళ వెళ్ళాడేస్తూ తిరుగుతాడు అందరికీ చెప్తా. శక్తి ఉన్నవాడు ఎప్పుడు కూడా శక్తిని ప్రదర్శించడు, నిజమైన శక్తి ఉన్నవాడు అసలు ప్రదర్శించడు, అవసరం అవుతే ప్రదర్శిస్తాడు. అవసరం అయిందో లేదో ఎవరికి బాగా తెలుస్తుంది? గురువుకి బాగా తెలుస్తుంది. మీ అవసరాలు మీరు చెప్పుకుంటున్నటువంటి అవసరాలు నిజంగా తీరాలా తీరక్కర్లేదా? రవిదాస్ ఏమడిగాడు, కబీర్దాస్ ఏమడిగాడు, మీరాబాయి ఏమడిగింది, తులసీదాస్ లాంటి మహాభక్తుడు చూడటానికి మీరాబాయి ఒకసారి వెళ్ళింది. తులసీదాస్ రామచరిత మానసు పూర్తి చేశాడు, పూర్తి చేసేసి సంతర్పణ కోసమని ఆ రోజు రాత్రి కాశీలోని అస్సి ఘాట్లో ఆయన పూర్తి చేశాడు రామచరిత మానసు. పూర్తి చేశాక ఒక మహాకావ్యం రాశాడు కదా, మహాకావ్యం రాసిన తర్వాత సంతర్పణ చేస్తాం కదా, సంతర్పణ పెట్టాడు ప్రధాని. తులసీదాస్ చేస్తున్నటువంటి సంతర్పణ కనుక చాలామంది భక్తులు మహానుభావులు క్షయించి అక్కడెక్కడి నుంచి హిమాలయాలు వచ్చి అక్కడి నుంచి చాలామంది వచ్చారు. పొద్దున్న 5:30 మొదలెట్టినటువంటి ఆ సంతర్పణ రాత్రి 12:00 పూర్తి కాలేదు. సంతర్పణ అంటే నార్త్ ఇండియాలో పూరీలు నీటిని వేయించి పెడతారు, బంగాళదుంపలు కూడా ఆయన చేపడతారు. 2 గంటలకు ఎప్పుడో ఆ ప్రాంతంలో అర్జెంటుగా శిష్యులు పరిగెత్తి వచ్చారు తులసీదాస్ దగ్గరికి. నెయ్యి అయిపోయింది ఎలా 2:30 గంటలకు, ఇప్పుడైతే ఏదో తప్పు తెరిపించి అది తెరిపిస్తే చేస్తారు. తులసీదాస్ టైంలో వ్యాపారస్తుల వాళ్ళు ఎవరు రాత్రి అలాగే ఉండరు, ఎక్కడ ఆయన దొరకలే. అప్పుడు తులసీదాస్ చెప్పాడు, ముందు అందరినీ వెళ్ళి రమ్మని, ఎక్కడా దొరకకపోతే సరే గంగా నది ఉంది కదా, మీకు కావాల్సినంత బిందెలతో తీసుకొచ్చి పోసేయండి మూకుళ్ళలో, పూరీలు వేయిస్తారు మూకుళ్ళని అంత తర్వాత బాండీలో పెట్టండి, వేయించేయండి అన్నారు. నీళ్లు పోస్తే ఎలా వేగుతుంది అన్నారు, చేయండి అన్నారు, వేయించారు. 4:30 ఆ ప్రాంతంలో ఇంకా అలా నీళ్లు తీసుకొస్తూ ఉండటం, గంగా నది నుంచి బాండీలో పోయిస్తూ ఉండటం, పూరీలు వేయిస్తూ ఉండటం, పెడుతూ ఉండటం. 4:30 ఆ ప్రాంతంలో మీరు అవా పూర్తయింది రాయటం. ఆడవాళ్ళకి ప్రవేశం లేదు అని శిష్యులు చెప్పారు. మా గురువుగారు ఒప్పుకోరండి, ఆడవాళ్ళని రానివారు. సరే పోనీ ఆవిడ చెప్పలేను నేను మీరాబాయిని అదని. మీ గురువుగారితో చెప్పండి ఒకసారి, నాకు తెలిసినంత వరకు శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళందరూ స్త్రీలే అని. ఇవాళ మొట్టమొదటిసారి విన్నాను మీ గురువు కూడా పురుషుడే అని. ఈ శిష్యులకు అర్థం కాలే అందులో ఉన్నటువంటి లింగం అనుకోండి, లేకపోతే అందులో ఉన్నటువంటి రహస్యం అనుకోండి, అదేం చెప్పలేవాళ్ళు. సరే 4:30 అయింది, ఆవిడ విడిపోయింది, ఆగలేదు ఆవిడ. ఆవిడ ఆగకపోయేసరికి ఈ పూరీలు అవి వేయిస్తూనే ఉన్నారు, సూర్యోదయం అయిపోయింది. సరే సంతర్పణ కార్యక్రమం అంతా అయిపోయాక తులసీదాస్ ఒక మాట అంటాడు, ఇప్పుడు దుకాణాలు తెరిచి ఉంటారు, వ్యాపారస్తులు వచ్చి ఉంటారు, ఎన్ని బిందెల నీళ్లు మీరు గంగానది నుంచి తీసుకొచ్చారో అన్ని బిందెల నేతిని మళ్ళా గంగానదిలో వేసేయండి. అది చెయ్యం మనం, గురువు దగ్గర నుంచి తీసుకుంటూ ఉండటమే తప్ప తిరిగి మళ్ళా గురువుకి ఇవ్వం. అంచేత మనం నీళ్లు పోస్తే నేగా మారదు, కానీ ఇచ్చి పుచ్చుకునేటటువంటి విద్య మీకు తెలిస్తే, మనస్ఫూర్తిగా ఇస్తే మళ్ళా మనం పావులా ఇచ్చాం కదా 10 రూపాయలు వచ్చిందా లేదా అనుకుంటే కుదరదు. నువ్వు ఏది ఇస్తావో అంతే వస్తుంది కదా కర్మఫలం అంటే. ఈ ప్రాసెస్ కనుక మనకి తెలిస్తే మనం నీళ్లు పోసినా సాయిబాబా వెలిగించాడు, దీపం నూనెగా మారింది. అందరి భక్తుల జీవిత చరిత్ర ఒకటే, పేర్లు మారుతూ ఉంటాయి, సంఘటనలు మారుతూ ఉంటాయి, గురు పరంపర మారుతూ ఉంటుంది, కానీ శక్తి మారదు. ఇది మీరు నేర్చుకోండి. ఈ 12 ఇటుకల ద్వారా సిద్ధి సాయి కంటే కూడా 12 రెట్లు శక్తి భూమి మీదకి దింపాలి. మీ ద్వారానే దిగాలి అది. ఇంకోడెవరు మీరే దింపలేకపోతే ఇది తెలియని వాళ్ళు ఏం దింపుతారు? మిమ్మల్ని కూర్చోపెట్టి ఇన్ని వేల సంవత్సరాల బట్టి చెప్పబడుతుంది ఇది. ఒకరోజు 2 రోజుల నుంచి చెప్పబట్టలే. మీ ఉద్దేశం ఏంటి? కేవలం ఒకసారి అలా రామకృష్ణుడు వచ్చాడు చీరాలా అంటే మీరు వచ్చేసారనా? ఏమీ లేదు. అనేక జన్మల రుణానుబంధం ఇవంతా కూడా వింటున్న వాళ్ళు మీరే ఆచరించలేకపోతే నేను చెప్తున్నది. బయట వాళ్ళు ఏం ఆచరిస్తారు? ఆచరించలేరు. ఆచరణ మీ మీదే ఉన్నాయంటారు. అందుకే పరీక్ష కాలంలో రికార్డు వచ్చేటటువంటి పిల్లల్ని టీచర్స్ హెడ్ మాస్టర్స్ వాళ్ళు పిలిచి చాలా స్పెషల్గా చెప్తారు వాళ్ళకి, మీ మీదే ఆశలు పెట్టుకుందాం, మా స్కూల్ పేరు మీరే నిలబెట్టాలి, ఇంకా మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి. అలాగే భారత జాతి యొక్క పేరు ఎవరైనా నిలబెట్టగలిగితే ఈ గురువు యొక్క శిష్యులే నిలబెట్టగలుగుతారు. మిగతా వాళ్ళు నిలబెట్టలేరు. బయట వాళ్ళకి అసలు ఏం తెలుసు, ఏమీ తెలియదు. అసలు ఆధ్యాత్మికత అంటేనే ఏమీ తెలియని వాళ్ళతో మనం ఏం ఆశిస్తాం? కానీ ఆధ్యాత్మికత గురించి మీకు ఇంతలా చెప్తున్నా కూడా ఎక్కడో మీకు ఆ పట్టు వదలటం లే. పట్టు ఎందుకు వదలటం లేదు అంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటో బయట వాళ్ళు చెప్తున్న దానికి, గురువులు చెప్తున్న దానికి లింక్ కుదరటం లేదు. మనం అందరం పుట్టిన దగ్గర నుంచి బయట చూస్తున్నటువంటి ఆధ్యాత్మికత ఏంటి అంటే మన కష్టాలు ఏవైనా వస్తే భగవంతుడు దండం పెట్టుకోండి, కష్టాలు పోతాయి. చెమట వేస్తోంది, కరెంటు పోయింది, విసురుకోవటానికి ఓపిక లేదు, భగవంతుడు దండం పెట్టుకుంటే వచ్చి విసురుతాడు. సంథింగ్ లైక్ దట్. అంటే ఆ భగవంతుడిని మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే ఒక పెద్ద నౌకరు. మన కష్టాలు కానీ బాధలు కానీ ఏవైనా వస్తే అతను ఒక పెద్ద నౌకరుగానే మనం చూడగలుగుతున్నాం తప్ప అసలు ఆ భగవంతుడికి మనం ఏమైనా ఇవ్వగలమా అనే ఆలోచనే రావటం లేదు. అది మనం చేస్తున్నటువంటి తప్పు. ఇప్పుడు కూడా అడగండి, భగవంతుడిని అడగటంలో తప్పు లేదు. అదే మళ్ళీ మీరు అంటే రెండు మీరే చెప్తున్నారు కదా, కన్ఫ్యూజ్ కాకండి, అడగాలి కదా. యుద్ధం చేయడానికి ఎవరినైనా మిమ్మల్ని ముందుకు పంపిస్తే గవర్నమెంట్ మీకు ప్యాటెంట్ ట్యాంకులు ఇవ్వాలి, మిలిటరీ అమ్యూనిషన్స్ ఇవ్వాలి, తూటాలు ఇవ్వాలి, మీరు అక్కడ ఉండటానికి గుడారాలు ఇవ్వాలి, చలి కాచుకోవడానికి మేజోళ్ళు ఇవ్వాలి, అవంతా ఎవరు ఇవ్వాలి? గవర్నమెంటే ఇవ్వాలి. అదే అడగండి గురువుల్ని. మేము మీద ఇంత పెద్ద పని చేయించాలి అనుకుంటున్నప్పుడు గురువులు అంత పని చేయించడానికి తగిన సామర్థ్యం కూడా ఇవ్వాలిగా, వసతులు కూడా ఇవ్వాలిగా, అదే అడగండి. కానీ ఆ వసతులు మనం అడగటం లే, అది తేడా. అన్ని అడగండి, కానీ సమస్య ఏంటంటే మిలిటరీ వాళ్ళకు ఉండేటటువంటి సౌకర్యాలు మామూలు వ్యక్తులు ఉండవు. చాలా సౌకర్యాలు ఉంటాయి పాపం వాళ్ళకి. మీకు అలాంటి సౌకర్యాలు లభిస్తాయి. కానీ ఎప్పుడు యుద్ధం చేస్తే ఎన్రోల్ చేసుకుని మీరు మిలిటరీ నుంచి పారికలు ఇచ్చారనుకోండి, జైల్లో పెడతారు. ఉన్న జీతాలు అవంతా కూడా కూడా విక్కుని యుద్ధ రంగం నుంచి పారిపోయిస్తే ఏం చేస్తారు? అదే శ్రీకృష్ణుడు అర్జునుడికి కూడా చెప్తాడు, నవ్వుతారయ్యా నువ్వు మహాభారత యుద్ధం నుంచి పారిపోయేస్తే, నువ్వేదో చాలా గొప్పవాడివి వీరుడివి అనుకుని మీరు 5000 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలిసేసి ఒక వ్యక్తిని పంపించి మా బాధలన్నీ చెప్పుకుంటున్నాం అంటారు గురువులు. చెప్పుకుని మీరు వినకుండా మళ్ళీ మీ గొడవలు అంతా చేసుకుంటూ ఉంటే అట్ట. మీ పాయింట్ అర్థమవుతుంది కదా? మీ బాధలు కానీ వాటి గురించి కానీ మీరు పట్టించుకోవద్దని నేను అంటలే. పట్టించుకోండి వాటిని. కానీ వాటిని పట్టించుకుంటూ కూడా అసలు భారతదేశంలో మనం పుట్టి భారతదేశం యొక్క ఆధ్యాత్మికత అంటే ఏమిటో కూడా ప్రపంచానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అంత ఒక్కటే, అదొక్క పాయింట్ అర్థం చేసుకోండి. ఇంకేమీ గందరగోళం లేదు. మీరు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించండి. మీ జీవితాన్ని రవిదాస్ మాత్రం భోజనం చేయలేదా, మీరాబాయి భోజనం చేయలేదా, కబీర్దాస్ భోజనం చేయలేదా? మీకు తెలుసునో తెలీదు, కబీర్దాస్కి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు పేరు కమాల్. కమాల్ అంటే హిందీలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మామూలు పేరు, కమాల్ అంటే మిరకిల్ అని కూడా, మ్యాజిక్ అనమాట. కమాల్ హోగే అంటే మ్యాజిక్ అయిపోయిందని. ఒకసారి కబీర్దాస్ ఇంటికి కొంతమంది భక్తులు వచ్చారు. కబీర్దాస్కి ఎంత డబ్బు ఉందో మీకు తెలుసు కదా. బట్టలు అమ్ముకుని ఆ రోజు ఏదైనా కాస్త డబ్బు దొరికితే తను అతి కష్టమే తినేవాడు. అతనింటికి భక్తులు వచ్చారు. ఎవరా వచ్చిన వాళ్ళు? సంత జ్ఞానేశ్వరు, నామదేవు, తుకారాము, వాళ్ళ ట్రూపులతో పాటు, వాళ్ళ భక్త బృందంతో పాటు. గురువులకి భక్త బృందం చాలా తమాషాగా ఉంటున్నాడు. వెళ్తూ ఉంటారు, మేము కూడా వస్తాం సార్, రండి. దాంట్లో వెళ్తూ ఉంటారు, ఇంకో 4 తగులుతారు, మేము కూడా వస్తాం సార్, మీరు రండి. వీళ్ళందరినీ తీసుకుని కబీర్దాస్ ఇంటి మీద పడ్డారు. అదే పరిస్థితి పాప కబీర్దాస్ పడితే. అప్పుడు కబీర్దాస్, కమాల్ ఇద్దరు దొంగతనానికి వెళ్ళారు. నిజంగా యాక్చువల్ గా జరిగిన సంగతి అసలు దొంగతనానికి వెళ్ళారు వీళ్ళు. ఆ దొంగతనం చేస్తే వచ్చిన దాంతో వాడు ఆ రోజు వాళ్ళకి భోజనం పెట్టారు. అంటే ఇది బాగుంది మాస్టర్, అది సాధించుకోవచ్చు వద్దది. ఇది ఎందుకు చెప్పాను అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా ఆత్మజ్ఞానం సంపాదించుకోగలిగితే మీకు ఎంత హాయిగా ఉన్నారు. మీరు కబీర్ దాస్ తో పోల్చి చూసుకోండి, మీరు రైదాస్ తో పోల్చి చూసుకోండి, ఎంత హాయిగా ఉన్నారు మీరు. ఇంకా హాయి, ఇంకా హాయి అంటే ఇంకా అంతులేదు దానికి. ఈ అంతులేని దానికి ఇంకా అంతు ఉండదు. అంతే అదే తర్వాత ఆ కథ ఒకటి చెప్తూ ఉంటారు మా తాతగారు చెప్పేవారు చిన్నప్పుడు. ఒకడు ఎప్పుడు విష్ణుదేవుడిని పూజిస్తూ ఉండేవాట. నాయన బాబు ఈ బాధలు భరించలేకుండా ఉన్నాను, నన్ను కాస్త దయతలుచు, ప్రత్యక్షం ముక్తి ఇవ్వని. బోరు కొట్టింది విష్ణుదేవుడు కూడా వాడి ఆత్మనాదాలు వెళ్ళాక అప్రత్యక్ష అయ్యట. ప్రత్యక్షమై సరే పద అన్నాడు, ఆగన్నాడు. ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు, అది పుట్టలేదు, గొడవ పెడుతున్నాడు ఇక్కడేమో బాబు నేను బాధ భరించలేకుండా ఉన్నాను, నన్ను వదిలించి గొడవ నుంచాడు. సరే పిల్లవాడు పుట్టాడు, సరే పుట్టాడు కదా అని వచ్చేసాడు విష్ణుమూర్తి ఆకుండా. ఇప్పుడే కదయ్యా పిల్లవాడు పుట్టాడు లేక ఓ ఐదారేళ్ళు వాడు అల్లా పాలన ముచ్చట చూసుకొని అన్నాడు. సరే ఐదారేళ్ళు అయింది, వాడు రెసిడెన్షియల్ కాలేజీలో ఎక్కడో పెట్టేశాడు. సరే వచ్చాడు విష్ణు, రెసిడెన్షియల్ కాలేజీలో పెట్టావు కదయ్యా, ఇంకా నువ్వు చూడవు కదా వాడిని ఎలాగో, వాడు పరీక్షలు అంతా పాస్ అయ్యా కదా వస్తుంటే ఆగు, వాడు పెళ్ళవాలని పెళ్ళవాలన్నాక మనవాడు పుట్టాలన్నాడు. అంత ఎక్కడ ఉంటుంది, అంత ఉండదు. చేత మీ కోరికల్ని అది చూసుకోండి, నిజంగా ఆ కోరికలు కోరికల లేకపోతే అంతులేని కోరికల, ఇవి జన్మజన్మాలకి తిరుగుతూనే ఉంటాయి ఈ కోరికలు, మీకు ఎప్పటికీ అంతే ఉండదు. ఇంచేత ఆ కోరికలు కనుక మనం ఫుల్ స్టాప్ పెట్టగలిగితేనే ఈ ద్వాదశ రాశి ఇటుకల్ని ఉపయోగించుకోగలుగుతారు. అంటే మీరు శిర్దిసాయి లైఫ్ని అందుకు నేను చాలా జాగ్రత్తగా చదవమంటాను. నేను సత్సాయిబాబా లైఫ్ చదివితే శిర్దిసాయి బాబాతో అతి దగ్గరగా ఉన్నటువంటి ముగ్గురు భక్తులు, అతి దగ్గరగా శిర్దిసాయి చరిత్ర చదివినప్పుడు మీకు అనిపిస్తుంది మేము అలా జీవిస్తే బాగుందని. అందులో ఇద్దరు స్మగ్లర్స్గా పుట్టారు ఈ జీవితంలో ఇద్దరు. బాగుంది కదా, ఏం లాభం శిర్దిసాయి దగ్గర ఉంటే, ఏ లాభం లేదు గురువు దగ్గర ఉన్నా. మీరు మారగలిగితే దూరంగా ఉన్నా కూడా శిర్దిసాయి బాబాలో అయితే అయిపోవచ్చు. అందుకు రిపీటెడ్గా చెప్తున్నాను నేను ఇది. చెట్టు మళ్ళీ జూలైకి వస్తానా, వచ్చే నుంచి నవరాత్రులు ఇవంతా అయిపోతాయి. చేత మీలో ఆ మార్పు కనుక ఈ రోజు వచ్చేస్తే ఏమి మార్పు, ఏం మార్పు రావాలి? మీరు భగవంతుడికి మీ బాధ్యత ఇచ్చేయండి, మీకంటే బాగా చేయగలండి. మీరు నడుపుతున్న దానికంటే మీ ఇంటిని ఆయన ఖచ్చితంగా మీకంటే బాగా నడపగలదు అని నేను అంటున్నాను. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? భగవంతుడు మీ సమస్యలకి, మీ కుటుంబ పరిస్థితులకి సొల్యూషన్ మీకంటే బాగా ఇవ్వగలండి. ఇవ్వనిస్తే వచ్చిన గొడవది ఇవ్వనివ్వం. ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతున్న సమయంలో ఆర్తితో అందరినీ పిలుస్తుంది అక్కడ ఉన్నవాడిని, ద్రోణాచార్యుడిని, భీష్ముడిని, వాడిని, వీళ్ళని ఎవడు పలకడు. పలకపోతే ఏ మధురావాసి, ఏ ద్వారకావాసి, ఏ వైకుంఠవాసి? పాపం ఈ శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి రావాలిగా అడ్రస్. చివరికి ఒక మాట అంటుంది, ఏ హృదయవాసి అని. అప్పుడు హృదయంలోనే ఉన్నాడు కదా పలుకుతాడు. మీ హృదయంలో ఉన్నటువంటి గురువుని, బయట ఉన్నటువంటి గురువు జోలికి వెళ్ళకండి. బయట ఉన్నటువంటి గురువు ఎందుకు పనికిరాడు, బయట ఉన్నటువంటి గురువు ఎందుకు పనికొస్తాడు అంటే మీ లోపల కూడా గురువు ఉన్నాడు, చెప్పడానికి పనికొస్తాడు. మేము సైన్స్ చెప్తాం, ఎలక్ట్రిసిటీ చెప్తాం, కెమిస్ట్రీ చెప్తాం, ఇది ఎక్కడ ఉంది, నాలో ఉందా? ప్రకృతిలో ఉంది. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తుల్ని మీరు పట్టుకోండి. అంచేత ఇది రిపీటెడ్గా మీరు మీ బాధ్యతలను, మీ భారాలను గురువుకి సమర్పణ చేసేయండి, ఇచ్చేయండి గురువుకి. ఇచ్చేసాక నేను మళ్ళీ పట్టుకుని ఉంటానండి. ఎలా పట్టుకుని ఉంటావో నేను చాలాసార్లు కథ చెప్తూ ఉంటాను కదా. ఒకడు కొత్తగా ఆవును కొనుక్కొని తీసుకెళ్తున్నాడు. దారిలో చిలుపు కుర్రాడికి డౌట్ వచ్చింది, ఆవుని నువ్వు పట్టుకున్నావా, నువ్వు ఆవును పట్టుకున్నావా అని. నీకేం బుద్ధి ఉందా లేదా, నేను ఆవును తీసుకెళ్తున్నాను కొనుక్కుని అన్నాడు. వీడు తాడు లాగేశాడు, ఆవు వెనక్కి తిరిగి పరిగెత్తింది. కొత్తగా కొన్నాడు కదా, న్యాచురల్గా ఇదివరకు ఉన్న యజమాని దగ్గరికి పరిగెత్తింది. ఇప్పుడు వీడేం చేశాడు, దాని వెంట పరిగెట్టాడు. కొన్నావు పారిపోతూ ఉంటే ఏం చేస్తాడు? అప్పుడు వాడు అన్నాడు, ఏమయ్యా తాడు పట్టుకు లాక్కొస్తూ ఉంటే ఆవు నీతో వచ్చింది, కానీ తాడు లేకుండానే ఆవు నీ వెంట పరిగెత్తిస్తుంది కదా అని. అలాగా గురువుకి సమర్పణ చేశాను అనుకుని మనస్సులో మీరు లింక్ పట్టుకున్నారనుకోండి, ఒకసారి కళ్ళు తెరిచి చూస్తూ పని అయిందా లేదా. నానుదేవుడు 11 ఏళ్ల వయస్సు, తండ్రి పూజారి, తండ్రి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళటం, ప్రసాదం పెట్టడం, ప్రసాదం పెట్టే ముందు తెరలాగటం, ఇది చూస్తూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది, తల్లి ఇంట్లోకి రాని పరిస్థితి, కొడుకున్నాడు, గోళికేలాడుకుంటున్నాడు. గోళికేలాడుకుంటూ ఉంటే పిలిచి, నాందేవ్ నాన్నేమో ఊరు వెళ్ళారు కదా, ఈ ప్రసాదం కాస్త భగవంతుడికి నివేదన తీసి రా అంది. సరే అన్నాడు. తీసుకున్నాడు ఆ ప్రసాదాన్ని, లోపలికి వెళ్ళాడు, తెరలాగాడు, దేవుడు ముందు పెట్టి తినన్నాడు. మనకి నవ్వుస్తుంది, తింటాడా దేవుడు అని కదా. మన భక్తి అంతే, దేవుడు తినడు అని మన గ్యారంటీగా తెలుసు. కానీ నామదేవుడికి అంత బుద్ధి లేకపోయింది. మా నాన్న పెడితే తింటావా నువ్వు, అంతే, నేను పెడితే తినవాని భీష్మించి కూర్చున్నాడు అక్కడ. ఇక్కడ ఏమైంది, 10:30 గంటలకు వెళ్ళాడు వీడు. తండ్రి ఏమో ఊరు వెళ్ళాడు, ఈవిడ గుళ్ళోకి వెళ్ళటానికి వీలు లేదు పల్లెటూరు. గంట అయింది, 11:30 అయింది, 2 అయింది, 3 అయింది, రాడే, ఇది చర్చ అక్కడ. వాడే మాట్లాడతాడు, దేవుడు నేను పెడితే నువ్వు తినవా, మా నాన్న పెడితేనే తింటావా, అదే వీడి గొడవ. చివరికి వినకపోతే మా నాన్న కోపం వస్తుంది, రేపు చీరేస్తాడు నన్ను నువ్వు తినకపోతేను, ఆయన కొట్టేదేదో నేనే కొట్టేసుకుంటాను అని తల గోడకి కొట్టుకోబోతూ ఉంటే ప్రత్యక్షమై తినేస్తాడు దేవుడు, మొత్తం ఖాళీ చేసేస్తాడు. చాలా ఆనందంతో ఆ మిత్రుడు కాలుతున్నటువంటి తలతో బయటకు వస్తాడు. తల్లికి కోపం వస్తుంది, ఏరా ఇదా నువ్వు చేసావు, నువ్వే తినేసావు అంటాను, దేవుడు తినలేదు చెప్తాడు వీడు. దేవుడు తిన్నాడు నమ్మదు, దేవుడు తిన్నాడంటే ఎవడు నమ్మడు, కానీ అందరూ దేవుడికి ప్రసాదం పెడతారు. చూడండి మన ఎంత దారిద్ర్యం, భావదారిద్ర్యం. మనం అందరం భగవంతుడు నైవేద్యం పెడతాం కదా, ఒక్కసారి కూడా పాపం ఆయన వాసన కూడా చూడలేము, మాకు చాలా బాగుంది. ఇలా ముత్తీసిరా పెట్టేస్తాం, చాలా తొందర అనమాట అది. మా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, వాడికి భోజనం పెట్టాలి, భగవంతుడికి నివేదన చేయాలి, తిన్నేమో వాసన కూడా చూడలేమో భగవంతుడిని. సరే వచ్చాడు బయటికి, కొట్టకూడదు కదా, ముట్టుకోవటానికి వీల్లేదు కదా. ఈ లోపల తండ్రి వచ్చాడు. తండ్రికి మాత్రం తన కొడుకు మీద చాలా నమ్మకం, అబద్ధం చెప్పడని. తండ్రితో చెప్తాడు, చూడన్న అమ్మ నమ్మటం లేదు, భగవంతుడు వచ్చి తిన్నాడు, నువ్వు పెడితే తిన్నట్టే నేను పెడితే తిన్నాడని. తండ్రికి షాక్, నేను పెడితే భగవంతుడు తింటాయంటది, అయితే నాకు కూడా ఒకసారి చూపిస్తావా, అంటే నువ్వు నమ్మటం లేదా అంటే వాడికి తెలియదు వాళ్ళ నాన్న పెడితే తిండని, తను పెడితేనే అంటే మా నాన్న కూడా నన్ను నమ్మటం లేదు అనుకున్నాడు పాపం ఆ చిన్నవాడు. చూపిస్తాను అంతేరా, మళ్ళా తింటాడు అని చెప్పి మళ్ళా ప్రసాదం వండించి రాత్రి పెట్టిస్తే రాడు, మా నాన్న నమ్మటం లేదు నువ్వు రా అంటాడు. రాలేనయ్యా బాబు, నీ ముందుకైతే వస్తాను, మీ నాన్న ముందు రాను అంటాడు. మరి అవుతే ఎట్టా మా నాన్నకి అంటాడు, అయితే నువ్వు తెర దింపే, కాంతి కనిపిస్తుందిలే మీ నాన్నకి, దాంతోనే తృప్తి పడమను అంటే ఇలా అంటున్నాడు నాన్న ఆయన అంటే తెలుసులేవయ్యా దేవుడు అంతేను, చిన్నపిల్లలు చెప్తే వింటాడు, పెద్దవాడు చెప్తే విండు, ప్రహ్లాదుడు ధ్రువుడికి కనిపిస్తాడు కానీ మనకు కనిపిస్తాడా అనుకుని, కనిపిస్తాడు నామదేవుడు కదా అది, చెప్పాను కదా సమర్పణ నిజంగా. కానీ ఈ కథ విని నేను అలా చేస్తాను అనుకుంటే మళ్ళీ అయితే నటనే. మీకు నిజంగా భగవంతుడు తింటాడు అని నమ్మకం ఉంటే తింటాడు, ఇప్పుడు తింటాడు, ఇప్పటికి చాలా మంది భక్తులలో వచ్చి తింటాడు. ఆ భక్తి ఉంటే, ఆ భావం ఉంటే, ఆ ఆర్తి ఉంటే అది తెచ్చుకోండి మీరు. ఎంతసేపు నీ నటనను మనం అర్థమైంది కదా, అంటే ఇది ఏ క్షణంలో అయితే మనం చేస్తామో ప్రతి బాధ్యత ఆయనే తీసుకుంటాడు. ఇంకా ఆయన తీసుకున్న బాధ్యత ఎంత అందంగా ఉంటుందో ఊహించుకోండి. సంపూర్ణ సృష్టికి నియామకుడైనటువంటి వాడు, ఈ సంపూర్ణ సృష్టిని నడుపుతున్నటువంటి వాడు మన జీవిత బాధ్యత తీసేసుకుంటే, తీసేసుకుని మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టు ఉండాలి అంటే ఉండడు, ఆయన ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి. ఈ భావాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ఈ 12 ఇటుకలు పెట్టుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి, అదే అర్థం చేసుకోండి. ఈ భావంతో ఉండండి ప్రతి వాళ్ళు, కానీ ఈ భావంతో ఉన్న 1000 మంది ఒక చోట కలవాలి. అది ఒకళ్ళు ఇద్దరితో స్వాతంత్రం రాదు, ఒకళ్ళిద్దరు దెబ్బలాడితే జైల్లో పెట్టి సాగొడతారు. స్వాతంత్రం ఎందుకు వచ్చింది మనకి, భారతదేశం మొత్తం ఒక ఆత్మగా లేచింది కనుక స్వాతంత్రం వచ్చింది. అలాగే ఈ సమర్పణ చేసినటువంటి వ్యక్తులు ఎవరిళ్లలో వాళ్ళు కూర్చోకుండా ఈ 12 ఇటుకల్ని కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ శరీరము ద్వాదశ రాశి, మన శరీరము కూడా ద్వాదశ రాశికి సంబంధం ఎలా ఉందో తర్వాత క్లాసెస్ లో నేను మీకు చెప్తాను. నేను అది ఇప్పుడు తెలియాల్సిన పనులే మీకు ఉంది అని ఒప్పేసుకోండి. ఆ 12 ఇటుకలకి ద్వాదశ రాశులకి, 12 ఇటుకలకి మన శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కనుక ఆ 12 ఇటుకలు జాగ్రత్తగా ఒక యజ్ఞ కుండంలాగా పేర్చి అందులో ఒక జ్యోతి వెలిగించుకోండి. ఆ జ్యోతి ఆత్మజ్యోతి అని భావించుకోండి. నేను చూడండి అందులో భగవంతుడిని ఆ అగ్నిలో అలా కూర్చుని ఒక 1000 మంది కనుక అమావాస్య పౌర్ణమి నాడు ఆత్మజ్యోతిని దింపగలిగితే ప్రపంచమే మారిపోతుంది. భారతదేశం స్ట్రెంగ్త్, అది మనం చేసేటటువంటి సాధన. 1000 మంది ఒక చోట కలవగలిగితే ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇంకా దానికి అడ్డేయలేదు. అసలు బ్రహ్మాస్త్రమే అది. మేము కలవలేం మాస్టర్. 1000 మంది సినిమా హాల్లో ప్రతిరోజు 3 కోట్ల కలుస్తున్నారు 3 గంటలు. 1000 మంది కంటే ఎక్కువ మీరు ఎందుకు కలవలేరో ఆలోచించుకోండి. ఆ భావం తెచ్చుకోండి. ఎలా చేస్తారు, ఏం చేస్తారో కార్యక్రమాలు మీకు చెప్తూనే ఉన్నాను, మీరు డిస్కస్ చేసుకుంటూనే ఉండండి. ఇది అంతా కాకుండా ఈ రాబోయే నవరాత్రులు, దీని తర్వాత వచ్చేటటువంటి నవరాత్రులు, మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల వరకు అలాంటి తరుణము రాదు. ఇది రాదు. భారతదేశాన్ని మళ్ళా కొన్ని కోట్ల సంవత్సరాల కిందట జగద్గురు పీఠంగా ఎలా ఉందో తయారు చేయడానికి కావలసిన శక్తి ఈ నవరాత్రుల్లో దిగుతుంది. టైం అంతే అది. మళ్ళీ ఈ కాలం రాదు మన జీవితాలలో. టైం వచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న కారణాలు పెట్టుకుని ఈ టైంని మీరు మిస్ చేసుకుంటే మీ ఇష్టం. కానీ టైం వచ్చింది అని తెలియని వాళ్ళు మిస్ చేసుకున్నారనుకోండి, తెలియదు అసలు వాళ్ళకి ఇంత అద్భుతమైనటువంటి టైం అని. మరి మీకు తెలుస్తుంది కదా, చెప్తున్నాను కదా ఇంత అద్భుతమైనటువంటి టైం. నేను ఎక్కడ చెప్తున్నాను, గురువులే చెప్తున్నారు, వాడు చెప్తున్నది మీకు అందిస్తున్నానంటే. చేత ఈ నవరాత్రుల్ని వృధా చేసుకోకండి. మీరు ఈ నవరాత్రులలో మీకు అందించిన సిలబస్ ఉంది కదా, దత్త ప్రదక్షిణలు, నెక్ ఎక్సర్సైజెస్ ఇవంతా చేసుకోండి పూర్తిగా. రోజు ఏ రోజు వదలకండి, టైం అడ్జస్ట్ చేసుకోండి. మీరు నాకు అభ్యంతరం అండి, ఎలా చేసుకుంటారో అన్నది మీ ఇష్టం. దాంతో పాటు రామశక్తిని కిందకి దింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక రామ మంత్రాన్ని కూడా 600,000 సార్లు జపించమని చెప్తున్నాను నేను. ఆ 9 రోజుల్లోనే 600,000 సార్లు మీరు జపించలేకపోతే కష్టం. రేపటి నుంచి మొదలెట్టండి, మీరు రేపటి నుంచి మొదలెట్టి 40 రోజుల్లో 600,000 పూర్తి చేసుకోండి. మీ ఇష్టం. ఇదంతా నేను చెప్పాను కదా, కౌంట్ పూర్తవటం ముఖ్యం. ఒకేసారి 1,00,000 రూపాయలు బ్యాంకులో కడతారు, రోజుకి 1 రూపాయి చొప్పున 1,00,000 రోజుల్లో కడతారు. 1,00,000 రూపాయలు బ్యాంకులో ఉంటాయి కదా, అదొకటి చేసుకోండి. మీరు ఈ నవరాత్రులు వృధా చేసుకోకండి. 12 ఇటుకలు ప్రతి వాళ్ళు ఇంట్లో పెట్టుకోండి. మొన్న ఒకతను ఇంటికి వచ్చి చిన్న ఇటుకలు ఉంటాయండి మొయటం తేలిక అన్నాడు. మొయటం తేలికని చిన్న టీవీ కొనుక్కుంటే ప్లాస్టిక్ రూపాయికి ఇచ్చే టీవీ బాగానే ఉంటుంది, కానీ బొమ్మలు ఏం రావు అందులో. అంతే కదా, చిన్న ఇటుగా ఖర్చు తక్కువ. ప్లాస్టిక్ బొమ్మ ఒకటి కొనుక్కి పెట్టుకోవచ్చు కదా, కుదరదు. కారణం చెప్పాను కదా, మీరు పెద్ద ఇటుకలే. 9 అంగుళాలు ఎంత ఉంటాయి ఇవ్వండి, 9 అంగుళాలు 8 అంగుళాలు 8x4 ఏదైనా సరే ఆ స్టాండర్డ్ ఉంటాయి కదా ఇటుకల సైజు, ఆ పెద్ద ఇటుకలే తీసుకోండి. 12 ఇటుకలు ఉంచుకోండి మీ ఇంట్లో. వీలవుతే తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర పెట్టేసుకోండి, లేదు పూజ గదిలో పెట్టుకోండి, లేకపోతే గ్యాస్ సిలిండర్ అవి పెడతాం కదా దాని కింద పెట్టుకోండి, ఏం పర్వాలే. కానీ ప్రతి ఇంట్లో కూడా 12 ఇటుకలు ఉండాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. మీ బంధువుల ఇంట్లో కూడా పెట్టించండి అది. అది ఆ 12 ఇటుకల స్థాపన చాలా మంచిది. అది తర్వాత తర్వాత అది ఎంత లాభం అవుతుందో చెప్తాను నేను, కానీ అది నవరాత్రి ముందు జరిగితే చాలా లాభం. అని లేట్ అడ్మిషన్ అవుతే అవుతుంది కానీ సబ్జెక్ట్ అందడు. ఇంచేత అడ్మిషన్లో మనం ఎలాగైతే మొదటి రోజు నుంచి కాలేజీలో వెళ్ళాలనుకుంటాము, అలాగే ఈ నవరాత్రికి ముందే మీ కుటుంబ సభ్యులలో కూడా మీ ఉత్తరాలు రాసేయండి. ఏంది వాళ్ళు ఇంటికలు పెట్టుకుంటారు, ఏం చేయాలో తెలియకపోయినా పర్వాలేదు, వాళ్ళకి చెప్పండి. నోటితో చెప్పగలిగి వాళ్ళకి బంధువులైనా స్నేహితులైనా ఇలా చేయమంటున్నారు మాస్టర్, ఓ 12 ఇటుకలు పెట్టుకోండి, తర్వాత మీరు యజ్ఞం చేయగలిగితే మంచిది, చేసుకోకపోయినా ఇటుకలు ఉంచుకోండి. దాంతో ఉంది, మనం క్యాలెండర్ పెట్టేట్లా సిద్ధి సాయిబాబా క్యాలెండర్, అందరూ పూజలు చేయడం. చాలా మంది క్యాలెండర్స్ పెట్టుకుంటారు కదా, అక్కడ వెంకటరమణమూర్తి వాళ్ళని ఏం చేస్తాం, ప్రతి క్యాలెండర్కి మనం పూజ చేస్తామా? అలాగే ఇది కూడా అర్థమైందా, ఇది మీరు చేస్తారని ఆశిస్తూ మళ్ళీ 2-3 నెలల తర్వాత కలుద్దాం మనం అంతే.